ల్యూక్ అన్యజనులకు అపొస్తలునిగా పౌలు క్రీస్తుచే ఎన్నుకోబడ్డాడు. లూకా యూదుడు కాదు, అన్యజనుడు మరియు వైద్యుడు. పౌలు సువార్త యాత్రల్లో ఎక్కువ భాగం ఆయనతో కలిసి ఉండేవాడు. కొలొస్సెలు 4:14లో పౌలు ఈ మాటలతో లూకాను ఎంతగా అభినందిస్తున్నాడో వెల్లడిచేశాడు. మన ప్రియమైన స్నేహితుడు లూకా, వైద్యుడు మరియు దేమాస్ శుభాకాంక్షలు పంపారు. మొదటి నుండి ప్రత్యక్ష సాక్షులుగా, వాక్య పరిచారకులుగా ఉన్నవారు వాటిని మనకు అందించినట్లే గత కొంతకాలంగా అన్ని విషయాలను నిశితంగా అనుసరించిన నాకు కూడా క్రమబద్ధమైన వృత్తాంతాన్ని వ్రాయడం మంచిదని లూకా ప్రారంభంలో పేర్కొన్నాడు. ముగింపు కోట్ అతను అపొస్తలుల చట్టాలు అని కూడా పిలువబడే చట్టాల పుస్తకంతో మన మధ్య జరిగిన విషయాలు గురించి తన కథనాన్ని కొనసాగిస్తున్నాడు. జాన్ జననం క్రీస్తు పూర్వీకుడు, జెకర్యా అబియా యొక్క విభాగానికి చెందినవాడు, మరియు అహరోను కుమార్తెలలో అతని భార్య ఎలిజబెత్ దేవుని ఎదుట నీతిమంతులు, ప్రభువు యొక్క అన్ని ఆజ్ఞలను మరియు కట్టడలను నిర్దోషిగా నడుచుకున్నారు. అయితే వారికి సంతానం కలగలేదు. దేవదూత అతనితో, జెకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడింది, మరియు నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది, అతనికి జాన్ అని పేరు పెట్టాలి. అతను తన తల్లి గర్భం నుండి కూడా పరిశుద్ధాత్మతో నింపబడతాడు. తండ్రుల హృదయాలను పిల్లలవైపుకు, అవిధేయుల హృదయాలను నీతిమంతుల జ్ఞానానికి మళ్లించడానికి, ప్రభువు కోసం సిద్ధం చేయబడిన ప్రజలను సిద్ధం చేయడానికి అతను ఏలియా యొక్క ఆత్మ మరియు శక్తితో అతని ముందు వెళ్తాడు. ఎదుప్తే, ఇవి జరుగుదినము వరకు నీవు మౌనముగా ఉండి మాట్లాడలేవు అని మీరు నమ్మలేదు. అతని సున్నతి వద్ద ఉన్నవారు అతనికి జెకర్యా అని పేరు పెట్టడానికి ప్రయత్నించారు, కాని ఎలిజబెత్ అని పేరు పెట్టారు, కాబట్టి అతని పేరు జాన్ కాదు. అందువల్ల వారు అతని తండ్రికి సంకేతాలు ఇచ్చారు, అతన్ని ఏమని పిలవాలనుకుంటున్నారు అని విచారించారు. మరియు అతను వ్రాసే పలకను అడిగాడు, మరియు అతని పేరు జాన్ అని వ్రాశాడు. వెంటనే అతని నోరు తెరిచి నాలుక విప్పి దేవుణ్ణి స్తుతిస్తూ మాట్లాడాడు. మరియు వారి ఇరుగు పొరుగు వారందరికీ భయం వచ్చింది. యేసు జననం. గాబ్రియేలు దేవుని నుండి గలిలయలోని నజరేతు అనే పట్టణానికి, దావీదు ఇంటిలోని జోసెఫ్ అనే వ్యక్తికి నిశ్చితార్థం చేసుకున్న కన్య వద్దకు పంపబడ్డాడు. మరియు ఆ కన్య పేరు మేరీ. మరియు అతను ఆమె వద్దకు వచ్చి, ఓ దయగలవాడా, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. కాని ఆమె ఆ మాటకు చాలా కలత చెందింది, మరియు ఇది ఏ విధమైన శుభాకాంక్షని గుర్తించడానికి ప్రయత్నించింది. మరియు దేవదూత ఆమెతో, మేరీ భయపడకు, ఎందుకంటే నీకు దేవుని దయ దొరికింది. మరియు ఇదిగో, మీరు మీ కడుపులో గర్భం దాల్చి ఒక కుమారుని కంటారు, మరియు మీరు అతనికి యేసు అని పేరు పెట్టాలి. అతను గొప్పవాడు మరియు సర్వోన్నతుని కుమారుడు అని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు అతని తండ్రి దావీదు సింహాసనాన్ని అతనికి ఇస్తాడు. అతను యాకోబు ఇంటిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. అతని రాజ్యానికి అంతం ఉండదు. మరియ దేవదూతతో, నేను కన్యను కాబట్టి ఇది ఎలా ఉంటుంది? మరియు దేవదూత ఆమెకు జవాబిచ్చాడు, పరిశుద్ధాత్మ నీపైకి వస్తుంది, మరియు సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కప్పివేస్తుంది. కాబట్టి పుట్టబోయే బిడ్డ పవిత్రుడు, దేవుని కుమారుడని పిలుస్తారు. మేరీ ఇలా చెప్పింది, ఇదిగో నేను యెహోవా సేవకుడను, నీ మాట ప్రకారం నాకు జరగనివ్వండి. ప్రపంచమంతా నమోదు చేయబడాలని సీజర్ అగస్టస్ నుండి ఒక శాసనం వచ్చింది. కాబట్టి జోసెఫ్ కూడా గలిలయ నుండి నజరేతు పట్టణం నుండి యూదేకు, డేవిడ్ నగరానికి వెళ్లాడు. అది బేత్లెహేం అని పిలువబడుతుంది, ఎందుకంటే అతను దావీదు ఇంటి మరియు వంశానికి చెందినవాడు. అతని వివాహం చేసుకున్న మేరీతో నమోదు చేయబడ్డాడు. బిడ్డతో ఉన్నాడు. మరియు వారు అక్కడ ఉండగా ఆమె ప్రసవించే సమయం వచ్చింది. మరియు ఆమె తన జ్యేష్ఠ కుమారునికి జన్మనిచ్చి, సత్రంలో వారికి చోటు లేనందున అతనికి బట్టలు చుట్టి తొట్టిలో పడుకోబెట్టింది. ఇప్పుడు ప్రభువు దూత సమీపంలోని గొర్రెల కాపరులకు కనిపించాడు, మరియు ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తుంది, మరియు వారు భయంతో నిండిపోయారు. దేవదూత వారితో ఇలా అన్నాడు, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ, అందరూ అన్యజనులను కూడా గమనించండి, గొప్ప ఆనందాన్ని గురించిన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దావీదు నగరంలో మీకోసం ఒక రక్షకుడు జన్మించాడు. అతను ప్రభువైన క్రీస్తు. గొడ్డెల కాపరులు, మనం బేత్లెహేంకు వెళ్లి యెహోవా మనకు తెలియజేసిన ఈ విషయం చూద్దాం అన్నారు. మరియు వారు త్వరపడి వెళ్లి మరియ మరియు జోసెఫ్ మరియు ఒక తొట్టిలో పడి ఉన్న శిశువును కనుగొన్నారు. వారు అది చూచి ఈ బిడ్డను గూర్చి తమకు చెప్పబడిన మాటను తెలియజేసిరి. మరియు అది విన్నవారందరూ గొర్రెల కాపర్లు తమతో చెప్పిన దాని గురించి ఆశ్చర్యపోయారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వారి శుద్ధీకరణ సమయం వచ్చినప్పుడు ప్రభువు ధర్మశాస్త్రంలో చెప్పబడిన దాని ప్రకారం బలి అర్పించడానికి అతన్ని యెహోవాకు సమర్పించడానికి వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు. ఇప్పుడు జెరూసలేంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సిమియోన్, మరియు ఈ వ్యక్తి నీతిమంతుడు మరియు భక్తిపరుడు. ఇజ్రాయెల్ యొక్క ఓదార్పు, ఇజ్రాయెల్ యొక్క ఓదార్పు మెస్సీయా కోసం ఎదురుచూస్తున్నాడు, మరియు అతనిపై పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరియు అతడు ప్రభువు క్రీస్తును చూడకముందే మరణాన్ని చూడలేడని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి వెల్లడి చేయబడింది. మరియు అతను ఆత్మతో ఆలయంలోకి వచ్చాడు. మరియు తల్లిదండ్రులు బాలయేసును తీసుకువచ్చినప్పుడు అతని కోసం ధర్మశాస్త్రం ప్రకారం అతను అతనిని తన చేతుల్లోకి ఎత్తుకుని దేవుణ్ణి ఆశీర్వదించి, ప్రభూ, ఇప్పుడు నీ మాట ప్రకారం నీ సేవకుని శాంతితో వెళ్లనివ్వండి. అన్యజనులకు ప్రత్యక్షత కొరకు, నీ ప్రజలైన ఇస్రాయేలీయులకు మహిమ కొరకు, సమస్త ప్రజల ఎదుట నీవు సిద్ధపరచిన నీ రక్షణను నా కన్నులు చూచెను. వారు ప్రభువు ధర్మశాస్త్రము ప్రకారము సమస్తమును చేసిన తరువాత వారు గలిలయలోని తమ స్వంత పట్టణమైన నజరేతుకు తిరిగి వచ్చారు. పిల్లవాడు ఎదిగాడు మరియు బలంగా ఉన్నాడు, జ్ఞానంతో నిండిపోయాడు, మరియు దేవుని అనుగ్రహం అతనిపై ఉంది. ఇప్పుడు అతని తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్లేవారు. మరియు అతను 12 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు 3 రోజుల తరువాత వారు ఆలయంలో ఉపాధ్యాయుల మధ్య కూర్చుని వారి మాటలు వింటూ మరియు వారిని ప్రశ్నలు అడుగుతూ కనిపించారు. మరియు అతని మాటలు విన్న వారందరూ అతని అవగాహన మరియు సమాధానాలను చూసి ఆశ్చర్యపోయారు. అతని తల్లి అతనితో, కొడుకు, మాతో ఎందుకు ఇలా ప్రవర్తించావు? ఇదిగో నీ తండ్రి, నేను చాలా బాధలో నీకోసం వెతుకుతున్నాం. మరియు అతను వారితో, మీరు నా కోసం ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా? దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడైన యోహాను బాప్టిస్ట్ వద్దకు వచ్చింది. అతను పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపంతో బాప్టిజం ప్రకటించాడు. జోర్డాన్ చుట్టూ ఉన్న అన్ని ప్రాంతాలకు వెళ్లాడు. యెషయా ప్రవక్త యొక్క మాటల పుస్తకంలో ఇలా వ్రాయబడి ఉంది, ఎడారిలో ఏడుపు ఒక వ్యక్తి యొక్క స్వరం, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేయండి, అతని త్రోవలను సరిదిద్దండి. ప్రతి లోయ నిండిపోతుంది, మరియు ప్రతి పర్వతం మరియు కొండ తక్కువగా ఉంటుంది, మరియు వంకరలు నిటారుగా మారతాయి, మరియు కఠినమైన ప్రదేశాలు సమతలంగా మారతాయి, మరియు అన్ని శరీరాలు దేవుని రక్షణను చూస్తాయి. యెషయా 40:3. అతను తన ద్వారా బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన జనసమూహంతో ఇలా అన్నాడు, సర్పాల సంతానం, రాబోయే కోపం నుండి పారిపోవాలని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? పశ్చాత్తాపానికి తగినట్లుగా ఫలించండి, మరియు మేము అని మీలో మీరు చెప్పుకోవడం ప్రారంభించవద్దు. అబ్రాహామును మా తండ్రిగా చేయుము, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాము కొరకు పిల్లలను పుట్టించగలడని నేను మీతో చెప్తున్నాను. కంపైలర్ యొక్క వ్యాఖ్య, దేవునికి ప్రీతికరమైన మంచి ఫలాలను ఉత్పత్తి చేయడానికి ఒక పాపపు జీవితం నుండి నీతివంతమైన జీవితాన్ని గడపడానికి తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. వ్యాఖ్యను ముగించు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు యోహాను గురించి తమ హృదయాలలో ప్రశ్నించుకున్నారు, అతను క్రీస్తు కావచ్చు. యోహాను అందరికీ జవాబిచ్చాడు, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తాను, కాని నాకంటే శక్తివంతమైనవాడు వస్తున్నాడు, అతని చెప్పుల పట్టీ విప్పడానికి నేను అర్హుడిని కాదు. అతను మీకు పరిశుద్ధాత్మతో మరియు అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు. యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థిస్తున్నాడు, ఆకాశాలు తెరవబడ్డాయి, పవిత్రాత్మ పావురంలా శరీర రూపంలో అతని పైకి దిగింది, మరియు స్వర్గం నుండి ఒక స్వరం వచ్చింది, నువ్వు నా ప్రియమైన కుమారుడివి, నీతో నేను బాగా సంతోషిస్తున్నాను. యేసు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు దాదాపు 30 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. యేసు తన పరిచర్యను ప్రారంభించాడు. పరిశుద్ధాత్మతో నిండిన యేసు జోర్డాన్ నుండి తిరిగి వచ్చాడు, మరియు అపవాదిచే శోధించబడిన 40 రోజులు అరణ్యంలో ఆత్మచేత నడిపించబడ్డాడు. మరియు దెయ్యం ప్రతి శోధనను ముగించినప్పుడు అతను సరైన సమయం వరకు అతని నుండి బయలుదేరాడు. యేసు ఆత్మశక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు, మరియు అతని గురించిన వార్త చుట్టుపక్కల దేశమంతటా వ్యాపించింది. మరియు ఆయన అందరిచేత మహిమపరచబడుతూ వారి సమాజ మందిరాలలో బోధించెను. యేసు గలిలయలోని నజరేతు ఇంటికి తిరిగి వెళ్లి తన అలవాటు ప్రకారం సబ్బాత్ రోజున ప్రార్థనా మందిరానికి వెళ్లి చదవడానికి లేచి నిలబడ్డాడు. యెషయా ప్రవక్త గ్రంథం అతనికి ఇవ్వబడింది. అతను గ్రంథపు చుట్టను విప్పి, ప్రభువు ఆత్మ నాపై ఉంది, ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు అని వ్రాయబడిన ప్రదేశాన్ని కనుగొన్నాడు. బంధీలకు విముక్తిని ప్రకటించడానికి మరియు అంధులకు చూపు తిరిగి రావడానికి, అణచివేతకు గురవుతున్న వారికి విముక్తి కల్పించడానికి, ప్రభువు అనుగ్రహం యొక్క సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు. అతను గ్రంథపు చుట్టను చుట్టి పరిచారకుడికి తిరిగి ఇచ్చి, కూర్చొని, ఈరోజు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అని చెప్పాడు. అందరూ అతని గురించి మంచిగా మాట్లాడారు మరియు దయగల మాటలకు ఆశ్చర్యపోయారు. వారు అతని బాల్యం నుండి అతనిని ఎరిగినందున, ఈయన యోసేపు కుమారుడు కాదా? యేసు, నిజంగా మీతో చెప్తున్నాను, ఏ ప్రవక్త తన స్వగ్రామంలో అంగీకరించబడడు అని జవాబిచ్చాడు. వారు లేచి అతన్ని కొండపైకి విసిరేయడానికి పట్టణం నుండి తరిమికొట్టారు. కాని వారి మధ్యకు వెళ్లినప్పుడు అతను వెళ్లిపోయాడు. యేసు వైద్యం యొక్క అనేక అద్భుతాలు చేస్తూ కపెర్నోముకు వచ్చాడు. పీటర్స్ అత్తగారు, బి కుష్ఠురోగి, సి ఒక పక్షవాతం, డి దుష్ట ఆత్మను తరిమికొట్టడం మరియు ఇ అన్నీ అతని వద్దకు తీసుకురాబడ్డాయి. శాస్త్రులు మరియు పరిసయ్యులు, దూషించువాడు ఎవరు? దేవుడు తప్ప పాపాలను ఎవరు క్షమించగలరు? యేసు జవాబిచ్చాడు, మీ పాపాలు మీకు క్షమించబడ్డాయి అని చెప్పడం లేదా లేచి నడవండి అని చెప్పడం ఏది సులభం? అందుకని లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు. భూమ్మీద పాపాలను క్షమించే అధికారం మనుష్యకుమారుడికి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. ఒకరోజు యేసు ప్రార్థన చేయడానికి ఒక కొండపైకి వెళ్లి ఆ రాత్రంతా దేవునికి ప్రార్థిస్తూ గడిపాడు. ఉదయమైనప్పుడు అతను వారితో పాటు దిగి ఒక సమతల ప్రదేశంలో నిలబడ్డాడు. అతని శిష్యులలో పెద్ద సమూహం అక్కడ ఉంది మరియు యూదయ, జెరూసలేం, టైర్ మరియు సీదోను నుండి చాలామంది ప్రజలు ఉన్నారు. వారు అతని మాట వినడానికి మరియు దుష్ట ఆత్మలచే బాధపడుతున్న వారి వ్యాధుల నుండి స్వస్థత పొందటానికి వచ్చారు. శిష్యుల వైపు చూస్తూ ఇలా అన్నాడు, పేదవారైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు, ఎందుకంటే మీరు సంతృప్తి చెందుతారు. ఇప్పుడు ఏడ్చే మీరు ధన్యులు, ఎందుకంటే మీరు నవ్వుతారు. మనుష్యకుమారుని కారణంగా మనుష్యులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని మినహాయించి అవమానించినప్పుడు మరియు మీ పేరును చెడుగా తిరస్కరించినప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఎందుకంటే పరలోకంలో మీ ప్రతిఫలం గొప్పది. అయితే మీకు పాపం. ధనవంతులు, ఎందుకంటే మీరు ఇప్పటికే మీ సౌకర్యాన్ని పొందారు. ఇప్పుడు బాగా తింటున్నావు, ఎందుకంటే మీరు ఆకలితో ఉంటారు. ఇప్పుడు నవ్వండి, ఎందుకంటే మీరు దుభఖించి ఏడుస్తారు. పురుషులు మీ గురించి బాగా మాట్లాడతారు, ఎందుకంటే వారి తండ్రులు అలా ప్రవర్తించారు. అబద్ధ ప్రవక్తలు, కాని నా మాట వినేవారికి నేను చెప్తున్నాను, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించేవారిని ఆశీర్వదించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. ఒకరు ఎలా ప్రేమించాలి, ఇవ్వాలి, తీర్పు తీర్చాలి మరియు క్షమించాలి, దేవుని స్వభావాన్ని యేసు కొనసాగించాడు. మీ చర్య ద్వారా ఒకరు దేవుని స్వభావానికి అనుగుణంగా జీవిస్తున్నారో లేదో ప్రజలు చెప్పగలరని అతను కొనసాగించాడు. మంచి వ్యక్తి తన హృదయంలోని మంచి నిధి నుండి మంచిని ఉత్పత్తి చేస్తాడు, మరియు చెడు వ్యక్తి తన చెడు నిధి నుండి చెడును ఉత్పత్తి చేస్తాడు, ఎందుకంటే హృదయం యొక్క సమృద్ధి అతని నోరు మాట్లాడుతుంది. ఇది వారి జీవితం నిర్మించబడిన పునాదులపై ఆధారపడి ఉంటుంది. శతాధిపతి పునాది చాలా పటిష్టంగా ఉంది, ఎందుకంటే అతను నేను మీ వద్దకు వస్తానని అనుకోలేదు. అయితే ఆ మాట చెప్పు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. జాన్ బాప్టిస్ట్ తన శిష్యులలో ఒకరిని పంపియేసును, రాబోయేది నువ్వేనా లేక మరొకరి కోసం వెతుకుదామా? అవును అని జవాబిచ్చే బదులు యేసు, నేను ఏమి చేస్తున్నానో మరియు నేను ఏమి బోధిస్తానో చూడు అన్నాడు. వారు వెళ్లిపోయిన తరువాత ఆయన జనసమూహముతో ఇలా అన్నాడు, నేను మీకు చెప్తున్నాను, స్త్రీలలో పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, అయినా దేవుని రాజ్యంలో చిన్నవాడు అతనికంటే గొప్పవాడు. ప్రజలందరూ, పన్ను వసూలు చేసేవారు కూడా యేసు మాటలు విన్నప్పుడు తాము యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నందున దేవుని మార్గం సరైనదని అంగీకరించారు. అయితే పరిసయులు మరియు ధర్మశాస్త్ర నిపుణులు యోహాను చేత బాప్తిస్మం తీసుకోనందున తమ కొరకు దేవుని ఉద్దేశాన్ని తిరస్కరించారు. యేసు పరలోక రాజ్యాన్ని గురించిన సువార్తను ప్రకటిస్తూ పట్టణం నుండి పట్టణానికి వెళ్లడం ప్రారంభించాడు. ఒక పెద్ద గుంపు గుమికూడుతోంది మరియు ప్రజలు పట్టణాల నుండి యేసు వద్దకు వస్తున్నారు. అతను ఈ ఉపమానం చెప్పాడు. ఒక రైతు తన విత్తనం విత్తాడు. కొంత మార్గంలో పడింది. బి రాళ్లు, సి ముళ్ళు మరియు డి పంటను పండించే సారవంతమైన నేల విత్తిన దానికంటే 100 రెట్లు ఎక్కువ. అతని శిష్యులకు అర్థం కాలేదు కాబట్టి అతను ఇలా వివరించాడు. కొంతమంది మాట్లాడే మాటలు మాత్రమే వింటారు. బి కొంతమంది విని కొంతసేపు విశ్వసిస్తారు. సి కొందరు వారు విన్న వాటిని అంగీకరిస్తారు కాని ధనవంతులు మరియు ఆనందాన్ని ఎంచుకున్నారు. మరియు డి కొందరు గొప్ప మరియు మంచితో హృదయం పదాన్ని విని దానిని నిలుపుకోండి మరియు పట్టుదలతో పంటను పండించండి. అతను తుఫానును శాంతపరచడం, దయ్యం పట్టిన వ్యక్తిని నయం చేయడం, చనిపోయిన వారిని లేపడం మరియు వేలాది మందికి ఆహారం ఇవ్వడం వంటి అద్భుతాలు చేస్తూ పట్టణం నుండి పట్టణానికి ప్రయాణం కొనసాగించాడు. అతని శిష్యులు ఈ అద్భుతాలన్నింటినీ చూశారు కాని వారి విశ్వాసాన్ని పెంచుకోవడానికి మరింత శిక్షణ అవసరం. కాబట్టి యేసువారిని 2 చొప్పున పంపి స్వస్థపరచుటకు తన శక్తిని ఇచ్చాడు. ఒకసారి యేసు ఏకాంతంగా ప్రార్థిస్తుండగా ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు, సమూహములు నేనెవరు అని చెప్పుచున్నారు అని వారిని అడిగాడు. వారు, కొందరు బాప్టిస్ట్ యోహాను అంటున్నారు, ఇతరులు ఎలిజా అంటున్నారు, మరియు మరికొందరు చాలా కాలం క్రితం ఉన్న ప్రవక్తలలో ఒకరు తిరిగి బ్రతికారు. అయితే నీ సంగతేంటి? అతను అడిగాడు. నేను ఎవరని అంటున్నావు? పేతురు, దేవుని క్రీస్తు అని జవాబిచ్చాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని యేసు వారిని కఠినంగా హెచ్చరించాడు. మరియు అతను చెప్పాడు, మనుష్యకుమారుడు చాలా బాధలు అనుభవించాలి మరియు పెద్దలు, ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్రవేత్తలచే తిరస్కరించబడాలి మరియు అతను చంపబడాలి మరియు 3వ రోజు బ్రతికించాలి. అప్పుడు ఆయన వారందరితో ఇలా అన్నాడు, ఎవరైనా నా వెంట రావాలనుకుంటే అతడు తనను తాను నిరాకరించుకుని ప్రతిరోజూ తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. ఒక మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన స్వయాన్ని కోల్పోవడం లేదా కోల్పోవడం వల్ల ప్రయోజనమేమిటి? ఎవరైనా నా గురించి మరియు నా మాటల గురించి సిగ్గుపడితే మనుష్యకుమారుడు తన మహిమతో మరియు తండ్రి మరియు పవిత్ర దేవదూతల మహిమతో వచ్చినప్పుడు అతని గురించి సిగ్గుపడతాడు. నేను మీతో నిజం చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉన్న కొందరు దేవుని రాజ్యాన్ని చూసే ముందు మరణం రుచి చూడరు. యేసు ఇలా చెప్పిన దాదాపు 8 రోజుల తరువాత అతను పేతురు, యోహాను మరియు యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండపైకి వెళ్లాడు. అతడు ప్రార్థన చేయిచుండగా అతని ముఖము రూపురేఖలు మారెను మరియు అతని వస్త్రములు మెరుపు మెరుపు వలె ప్రకాశవంతముగా మారెను. ఇద్దరు మనుష్యులు, మోషే మరియు ఏలియా, యేసుతో మాట్లాడుతూ మహిమాన్వితమైన శోభతో కనిపించారు. అతను యెరూషలేములో నెరవేరబోతున్న అతని నిష్క్రమణ గురించి వారు మాట్లాడారు. పీటర్ మరియు అతని సహచరులు చాలా నిద్రపోయారు కాని వారు పూర్తిగా మేల్కొన్నప్పుడు వారు అతని మహిమను మరియు అతనితో పాటు నిలబడి ఉన్న 2 వ్యక్తులను చూశారు. ఆ మనుష్యులు యేసును విడిచిపెట్టి వెళ్ళిచుండగా పేతురు అతనితో, బోధకుడా, మనం ఇక్కడ ఉండడం మంచిది. మనం 3 ఆశ్రయాలను ఏర్పాటు చేద్దాం, 1 మీకు, 1 మోషేకు మరియు 1 ఏలియాకు. అతను ఏమి మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. అతను మాట్లాడుతున్నప్పుడు ఒక మేఘం కనిపించి వారిని చుట్టుముట్టింది మరియు వారు మేఘంలోకి ప్రవేశించినప్పుడు వారు భయపడ్డారు. మేఘం నుండి ఒక స్వరం వినిపించింది, ఈయన నేను ఎంచుకున్న నా కుమారుడు, అతని మాట వినండి. స్వరం మాట్లాడినప్పుడు యేసు ఒంటరిగా ఉన్నాడని వారు కనుగొన్నారు. శిష్యులు ఈ విషయాన్ని తమలో తాము ఉంచుకున్నారు మరియు వారు చూసిన వాటిని ఆ సమయంలో ఎవరికీ చెప్పలేదు. ఆయనను పరలోకానికి తీసుకెళ్లే సమయం ఆసన్నమవుతుండగా యేసు దృఢంగా యెరూషలేముకు బయలుదేరాడు మరియు అతను ముందుకు దూతలను పంపాడు. వారు అతనికి వస్తువులను సిద్ధం చేయడానికి సమరయ గ్రామానికి వెళ్లారు. అయితే ఆయన యెరూషలేముకు వెళ్తున్నందున అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతం పలకలేదు. శిష్యులైన యాకోబు, యోహానులు అది చూసి, ప్రభూ, వారిని నాశనం చేయడానికి మేము ఆకాశం నుండి అగ్నిని రప్పించాలని మీరు కోరుకుంటున్నారా అయితే యేసు తిరిగి వారిని గద్దించాడు మరియు వారు వేరే గ్రామానికి వెళ్లిపోయారు. ఇతర్వాత ప్రభువు 72 మందిని నియమించి తాను వెళ్లబోయే ప్రతి పట్టణానికి ప్రదేశానికి తనకంటే ముందు ఇద్దరి చొప్పున ఇద్దరిని పంపించాడు. అతడు వారితో, పంట పుష్కలంగా ఉంది కాని పనివారు తక్కువ, కాబట్టి తన పంట పొలంలోకి పనివాళ్లను పంపమని పంట ప్రభువును అడగండి. వెళ్ళండి, తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలాగా నిన్ను పంపిస్తున్నాను. పర్స్ లేదా బ్యాగ్ లేదా చెప్పులు తీసుకోవద్దు మరియు రహదారిపై ఎవరినీ పలకరించవద్దు. మీరు ఒక ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మొదట ఈ ఇంటికి శాంతి అని చెప్పండి. శాంతిగల వ్యక్తి అక్కడ ఉంటే మీ శాంతి అతనిపై ఉంటుంది, లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది. పనివాడు తన జీతానికి అర్హుడు గనుక ఆ ఇంట్లోనే ఉండి వాళ్లు ఏది ఇస్తే అది తిని త్రాగు, ఇంటింటికీ తిరగకూడదు. మీరు ఒక పట్టణంలోకి ప్రవేశించి స్వాగతం పలికినప్పుడు మీ ముందు ఉంచిన వాటిని తినండి. అక్కడ ఉన్న రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యం మీకు సమీపంలో ఉంది అని వారితో చెప్పండి. కాని మీరు ఒక పట్టణంలోకి ప్రవేశించినప్పుడు మీకు స్వాగతం లభించకపోతే దాని వీధుల్లోకి వెళ్లి మా పాదాలకు అంటుకున్న మీ పట్టణంలోని ధూళిని కూడా మేము మీకు వ్యతిరేకంగా తుడిచివేస్తాము. ఇంకా ఈ విషయంలో ఖచ్చితంగా ఉండండి, దేవుని రాజ్యం సమీపంలో ఉంది. ఆ రోజున ఆ పట్టణం కంటే సొదొమకే ఎక్కువ సహనం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను. నీ మాట వినేవాడు నా మాట వింటాడు, నిన్ను తిరస్కరించేవాడు నన్ను తిరస్కరిస్తాడు, అయితే నన్ను తిరస్కరించేవాడు నన్ను పంపినవాణ్ణి తిరస్కరిస్తాడు. 72 మంది ఆనందంతో తిరిగి వచ్చి, ప్రభూ, నీ నామంలో దయ్యాలు కూడా మాకు లోబడి ఉన్నాయి అని అన్నారు. అతడు, సాతాను మెరుపులా స్వర్గం నుండి పడిపోవడం చూశాను అని జవాబిచ్చాడు. పరిసయ్యులు మరియు చట్టంలో నిపుణులచే తిరస్కరణ. ఒక సందర్భంలో ఒక ధర్మశాస్త్ర నిపుణుడు యేసును పరీక్షించడానికి లేచి నిలబడ్డాడు. బోధకుడా, నిత్యజీవాన్ని పొందాలంటే నేనేం చేయాలి? చట్టంలో ఏం రాసి ఉంది? ఆయన బదులిచ్చారు. ఎలా చదువుతావు? అతను ఇలా జవాబిచ్చాడు, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణశక్తితోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము మరియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. మీరు సరిగ్గా సమాధానం చెప్పారు, యేసు జవాబిచ్చాడు. ఇలా చేస్తే నువ్వు బ్రతుకుతావు. కాని అతను తనను తాను సమర్థించుకోవాలనుకున్నాడు, కాబట్టి అతను యేసును, నా పొరుగువాడు ఎవరు? యేసు జవాబిచ్చాడు, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తుండగా అతడు దొంగల చేతిలో పడ్డాడు. వారు అతని బట్టలు విప్పి కొట్టి సగం చనిపోయాడు. ఒక పూజారి అదే దారిలో వెళ్తున్నాడు మరియు అతను ఆ వ్యక్తిని చూడగానే అతను అవతలి వైపు నుండి వెళ్లాడు. అలాగే ఒక లేవీయుడు కూడా ఆ స్థలానికి వచ్చి అతనిని చూసినప్పుడు అవతలి వైపు నుండి వెళ్లాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణిస్తుండగా ఆ వ్యక్తి ఉన్న చోటికి వచ్చాడు మరియు అతను అతనిని చూసి జాలిపడ్డాడు. అతను అతని దగ్గరకు వెళ్లి అతని గాయాలకు కట్టుకట్టాడు, నూనె మరియు ద్రాక్షారసం పోశాడు. తర్వాత ఆ వ్యక్తిని తన సొంత గాడిదపై ఎక్కించుకుని సత్రానికి తీసుకెళ్లి చూసుకున్నాడు. మరుసటి రోజు 2 వెండి నాణేలు తీసి సత్రం యజమానికి ఇచ్చాడు. అతన్ని చూసుకో, నేను తిరిగి వచ్చాక మీకు ఏవైనా అదనపు ఖర్చులు ఉంటే తిరిగి చెల్లిస్తాను అని అతను చెప్పాడు. దోపిడీదారుల చేతిలో పడిన వ్యక్తికి ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాని అనుకుంటున్నారు? ధర్మశాస్త్ర నిపుణుడు, అతని కరుణించినవాడు అని జవాబిచ్చాడు. యేసు అతనితో, వెళ్లి అలాగే చేయి అని చెప్పాడు. యేసు మూగగా ఉన్న దయ్యాన్ని వెళ్లగొట్టాడు. దయ్యం వెళ్లినప్పుడు మూగగా ఉన్న వ్యక్తి మాట్లాడాడు మరియు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అయితే వారిలో కొందరు, దయ్యాల రాకుమారుడైన బీజబూబు చేత దయ్యాలను వెళ్లగొట్టుచున్నాడు అన్నారు. మరికొందరు స్వర్గం నుండి ఒక సూచన కోసం అడగడం ద్వారా అతన్ని పరీక్షించారు. జనసమూహం పెరగడంతో యేసు ఇలా అన్నాడు, ఇది చెడ్డతరం ఒక అద్భుత సూచన కోసం అడుగుతుంది, కాని యోనా యొక్క సూచన తప్ప ఎవరికీ ఇవ్వబడదు. యోనా నీనెవె వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో అలాగే మనుష్యకుమారుడు ఈ తరానికి కూడా సూచనగా ఉంటాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, వారు యేసు చేసిన అద్భుతాలను దేవుని నుండి వచ్చినట్లుగా అంగీకరించడానికి నిరాకరించారు. వ్యాఖ్యను ముగించు. యేసు మాట్లాడడం ముగించినప్పుడు ఒక పరిసయ్యుడు తనతో భోజనం చేయమని ఆయనను పిలిచాడు. కాబట్టి అతను లోపలికి వెళ్లి టేబుల్ వద్ద పడుకున్నాడు. అయితే యేసు భోజనానికి ముందు కడగకపోవడాన్ని గమనించిన పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు యేసు మత పెద్దలకు దేవుని చట్టం యొక్క ఉద్దేశాన్ని మార్చినందుకు ఖండించాడు. కప్పు మరియు డిష్ వెలుపల శుభ్రం చేయండి, కాని మీ లోపల దురాశ మరియు దుష్టత్వం నిండి ఉన్నాయి. మూర్ఖులారా, బయట చేసినవాడు లోపల కూడా చేయలేదా? కాని లోపల ఉన్నదాన్ని డిష్ పేదలకు ఇవ్వండి, మరియు మీకు ప్రతిదీ శుభ్రంగా ఉంటుంది. మీరు మీ పుదీనా, రూపాయి మరియు అన్ని రకాల తోట మూలికలలో పదోవంతు దేవునికి ఇస్తారు, కాని మీరు న్యాయాన్ని మరియు దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తారు. మునుపటి వాటిని రద్దు చేయకుండా మీరు రెండోదాన్ని ఆచరించి ఉండాలి. యూదుల ప్రార్థనా మందిరాల్లో అతి ముఖ్యమైన సీట్లు, మార్కెట్ స్థలాల్లో శుభాకాంక్షలంటే మీకు చాలా ఇష్టం. మీరు గుర్తు తెలియని సమాధుల వంటివారు, అవి తెలియకుండానే మనుషులు తిరుగుతారు. మీరు చట్టం తెలిసిన కాని మీ సంప్రదాయాలను పాటించే నిపుణులు. మీకు అయ్యో పాపం, ఎందుకంటే మీరు మనుషులను మోయలేని భారాన్ని మోపారు, మరియు మీరు వారికి సహాయం చేయడానికి ఒక్క వేలు కూడా ఎత్తరు. మీరు ప్రవక్తలకు సమాధులు కట్టారు, మీ పూర్వీకులు వారిని చంపారు. మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు, మీరు ఆమోదించారని మీరు సాక్ష్యమిస్తున్నారు, మరియు మీరు వారి సమాధులను నిర్మించారు. ప్రపంచం ఆరంభం నుండి చిందింపబడిన ప్రవక్తలందరి రక్తానికి ఈ తరం బాధ్యత వహిస్తుంది. ధర్మశాస్త్రజ్ఞులారా, మీకు శ్రమ, ఎందుకంటే మీరు జ్ఞానం యొక్క తాడపు చెవిని తీసివేశారు. మీరే ప్రవేశించలేదు, మరియు ప్రవేశించేవారిని మీరు అడ్డుకున్నారు. యేసు అక్కడి నుండి వెళ్లినప్పుడు పరిసయ్యులు మరియు శాస్త్రులు అతనిని తీవ్రంగా వ్యతిరేకించారు, మరియు ప్రశ్నలతో అతనిని ముట్టడించడం ప్రారంభించారు. అతను ఏదైనా చెప్పగలడని అతనిని పట్టుకోవడానికి వేచి ఉన్నారు. పరిసయ్యుల వంచనకు వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండండి. బహిర్గతం చేయని దాపరికం ఏమీ లేదు, లేదా దాచిపెట్టబడదు. ఎవరైతే మనుష్యుల ముందు నన్ను అంగీకరిస్తారో, మనుష్యకుమారుడు కూడా దేవుని దూతల ముందు అతనిని అంగీకరిస్తాడు. అయితే మనుష్యుల ఎదుట నన్ను నిరాకరించినవాడు దేవుని దూతల ఎదుట తిరస్కరించబడతాడు. మరియు మనుష్యకుమారునికి విరోధముగా మాట్లాడే ప్రతి ఒక్కరికీ క్షమాపణ ఉంటుంది, కాని పరిశుద్ధాత్మను దూషించే ప్రతి ఒక్కరూ క్షమించబడరు. చూసుకో, అన్ని రకాల దురాశలకు వ్యతిరేకంగా జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి యొక్క జీవితం అతని ఆస్తుల సమృద్ధిలో ఉండదు. మరియు అతను వారికి ఈ ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని నేల మంచి పంటను పండించింది. అతను తనలో తాను అనుకున్నాడు, నేను ఏమి చేయాలి? నా పంటలు నిల్వ చేసుకునేందుకు స్థలం లేదు. అప్పుడు అతను ఇలా చేస్తాను, నేను నా గోతులను పడగొట్టి పెద్దవి నిర్మిస్తాను, మరియు నా ధాన్యాన్ని మరియు నా వస్తువులను అక్కడ నిల్వ చేస్తాను. మరియు నేను మీకు చాలా మంచిని చెప్పుకుంటాను. చాలా సంవత్సరాలుగా ఉంచబడిన విషయాలు. జీవితాన్ని తేలికగా తీసుకోండి, తినండి, త్రాగండి మరియు ఉల్లాసంగా ఉండండి. అయితే దేవుడు అతనితో ఇలా అన్నాడు, అవివేకి, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు వస్తువులను కూడబెట్టుకును వాడెవడైనా ఇలాగే ఉంటాడు. అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, కాబట్టి నేను మీతో చెప్తున్నాను, మీ జీవితం గురించి మీరు ఏమి తింటారు, లేదా మీ శరీరం గురించి ఏమి ధరించాలి అని చింతించకండి. ఆహారం కంటే ప్రాణం మరియు బట్టలు కంటే శరీరం గొప్పది. ఆలోచించండి, కాకిలు, అవి విత్తవు, కోయవు, వాటికి గిడ్డంగి లేక గాదె లేదు, అయినా దేవుడు వాటికి ఆహారం ఇస్తాడు. మరియు పక్షుల కంటే మీరు ఎంత విలువైనవారు. మీలో ఎవరు చింతిస్తూ తన జీవితంలో ఒక్క గంటను జోడించగలరు? మీరు దీన్ని చేయలేరు. కాబట్టి చాలా చిన్న విషయం, మిగిలిన వాటి గురించి ఎందుకు చింతిస్తున్నావు? యేసు యెరూషలేముకు వెళ్లేటప్పుడు బోధిస్తూ పట్టణాలు మరియు గ్రామాలలో తిరిగాడు. ఎవరో ఆయనను అడిగారు, ప్రభూ, కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారు? అతను వారితో ఇలా అన్నాడు, ఇరుకైన ద్వారం నుండి ప్రవేశించడానికి అన్ని ప్రయత్నాలు చేయండి, ఎందుకంటే చాలామంది, నేను మీతో చెప్తున్నాను, చాలామంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు మరియు చేయలేరు. ఇంటి యజమాని లేచి తలుపు వేసేసరికి మీరు బయట నిలబడి తట్టి, మా కోసం తలుపు తెరవండి సార్ అని వేడుకుంటారు. అయితే అతను, నువ్వు ఎక్కడి నుండి వచ్చావో నాకు తెలియదు అని జవాబిస్తాడు. అప్పుడు మీరు, మేము మీతో కలిసి తిన్నాము, త్రాగాము మరియు మీరు మా వీధుల్లో బోధించాము అని చెబుతారు. అయితే అతను జవాబిచ్చాడు, మీరు లేదా మీరు ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు, దుర్మార్గులారా, నా నుండి దూరంగా ఉండండి. పెద్ద జనసమూహం యేసుతో పాటు ప్రయాణిస్తుండగా వారి వైపు తిరిగి ఇలా అన్నాడు, ఎవరైనా నా దగ్గరకు వచ్చి తన తండ్రిని మరియు తల్లిని, అతని భార్య మరియు పిల్లలను, అతని సోదరులు మరియు సోదరీమణులను, అవును తన స్వంత జీవితాన్ని కూడా ద్వేషించకపోతే అతను అలా చేయలేడు. నా శిష్యుడు మరియు తన శిలువను మోసుకుని నన్ను వెంబడించనివాడు నా శిష్యుడు కాలేడు. మీలో తనకు ఉన్నదంతా వదులుకోనివాడు నా శిష్యుడు కాలేడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: క్రీస్తుకు తమను తాము అప్పగించుకున్న వ్యక్తి అతని కంటే దేనినీ ముందు ఉంచకూడదు, భౌతికమైన జీవితం లేదా కుటుంబం కూడా కాదు. వ్యాఖ్యను ముగించు. యేసు చెప్పాడు, ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు తన తండ్రితో, నాన్న, నాకు ఆస్తిలో వాటా ఇవ్వండి అన్నాడు. కాబట్టి అతను తన ఆస్తిని వారి మధ్య పంచుకున్నాడు. కొంతకాలం తర్వాత చిన్న కొడుకు తనకు ఉన్నదంతా సమకూర్చుకుని దూరదేశానికి బయలుదేరాడు మరియు అక్కడ అడవిలో తన సంపదను వృధా చేశాడు. అతను ప్రతిదీ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం మొత్తంలో తీవ్రమైన కరువు వచ్చింది మరియు అతను దానిని ప్రారంభించాడు. ఆ దేశపు పౌరుని వద్దకు వెళ్లి పందులను మేపడానికి తన పొలాల్లోకి పంపి పందులు తినే గింజలతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కాని ఎవరూ అతనికి ఏమీ ఇవ్వలేదు. స్పృహలోకి వచ్చాక, మా నాన్నగారి కూలికి ఎంతమందికి తిండి దొరుకుతుంది, ఇక్కడ నేను ఆకలితో చనిపోతున్నాను. నేను బయలుదేరి మా నాన్న దగ్గరకు వెళ్లి అతనితో ఇలా చెబుతాను, నాన్న, నేను పరలోకానికి వ్యతిరేకంగా మరియు నీకు విరోధంగా పాపం చేశాను, ఇకపై నీ కొడుకు అని పిలవడానికి నేను అర్హుడిని కాదు, నన్ను నీ కూలి మనుషుల్లో ఒకరిలా చేయండి. కాబట్టి అతను లేచి తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. కాని అతను ఇంకా చాలా దూరంలో ఉండగా అతని తండ్రి అతనిని చూసి అతని పట్ల కనికరంతో నిండిపోయాడు. అతను తన కొడుకు వద్దకు పరిగెత్తి అతని చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు అతనితో, తండ్రి, నేను స్వర్గానికి వ్యతిరేకంగా మరియు మీకు వ్యతిరేకంగా పాపం చేశాను, ఇకపై నీ కొడుకు అని పిలవడానికి నేను అర్హుడను. కాని తండ్రి తన సేవకులతో, త్వరగా శ్రేష్టమైన వస్త్రాన్ని తెచ్చి అతనికి ధరించండి, అతని వేలికి ఉంగరం మరియు అతని పాదాలకు చెప్పులు ఉంచండి, బలిసిన దూడను తీసుకొచ్చి చంపండి, పండగ చేసుకుని పండగ చేద్దాం, ఎందుకంటే ఈ నా కొడుకు చనిపోయి మళ్లీ బ్రతికాడు, అతను తప్పిపోయాడు మరియు కనుగొనబడ్డాడు. కాబట్టి వారు జరుపుకోవడం ప్రారంభించారు. ఇంతలో పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. ఇంటి దగ్గరికి రాగానే సంగీతం, నాట్యం వినిపించింది. కాబట్టి అతను సేవకులలో ఒకరిని పిలిచి ఏమి జరుగుతుందని అడిగాడు. మీ సోదరుడు వచ్చాడు మరియు మీ తండ్రి క్షేమంగా తిరిగి వచ్చాడు కాబట్టి బలిసిన దూడను చంపాడు అని అతను జవాబిచ్చాడు. అన్నయ్య కోపంతో లోపలికి వెళ్లడానికి నిరాకరించాడు, అందుకే అతని తండ్రి బయటకు వెళ్లి అతనిని వేడుకున్నాడు. కాని అతను తన తండ్రికి జవాబిచ్చాడు, చూడండి, ఇన్నాళ్ళు నేను నీకోసం బానిసగా ఉన్నాను మరియు నీ ఆజ్ఞలను ఎప్పుడూ ధిక్కరించలేదు, అయినా నువ్వు నాకు ఎప్పుడూ మేక పిల్లను కూడా ఇవ్వలేదు కాబట్టి నేను నా స్నేహితులతో వేడుక జరుపుకోగలిగాను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో కాజేసుకున్న ఈ నీ కొడుకు ఇంటికి రాగానే అతని కోసం బలిసిన దూడను చంపేస్తావు. నా కొడుకు, తండ్రి, నువ్వు ఎప్పుడూ నాతోనే ఉంటావు, నా దగ్గర ఉన్నదంతా నీదే, అయితే మీ సోదరుడు చనిపోయి మళ్లీ బ్రతికి ఉన్నందున మేము వేడుకలు జరుపుకోవలసి వచ్చింది, అతను తప్పిపోయాడు మరియు కనుగొనబడ్డాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య: నీ ఉపమానంలో అనేక వైఖరులు ఉన్నాయి. చిన్న కొడుకు తన గురించి మాత్రమే ఆలోచించి సరదాగా గడిపాడు. కొంతకాలానికి అతని గర్వం పశ్చాత్తాపాన్ని నిరోధించింది, తద్వారా అతను నీచమైన ఉద్యోగాలు చేస్తూ స్వీయ జాలితో మునిగిపోయాడు. చక్కగా అతని పరిస్థితిని గుర్తించి అతను మార్పు చేశాడు, అతను పశ్చాత్తాపపడ్డాడు మరియు షరతులు లేకుండా సహాయం కోరుతూ వినయంగా తిరిగి వచ్చాడు. పాప క్షమాపణ కోరుకునే వ్యక్తి యొక్క వైఖరి ఇది అయి ఉండాలి. పెద్ద కొడుకు అసూయతో, ఆత్మవిశ్వాసంతో నిండి ఉన్నాడు. తన సోదరుడి వైఖరిలో తన తండ్రితో సంతోషించటానికి ఇష్టపడలేదు మరియు సేవకుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత కష్టమైనప్పటికీ తండ్రి తన చిన్న కొడుకును ఉండమని బలవంతం చేయలేదు, కాని అది దుభఖాన్ని తెస్తుందని తెలిసి తన స్వంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవడానికి అనుమతించాడు. కొడుకు యొక్క పశ్చాత్తాపం మరియు తిరిగి రావాలనే తండ్రి యొక్క నిరంతర కోరిక అతని కొడుకును చాలా దూరంగా చూడటం మరియు చూడటం ద్వారా ప్రదర్శించబడుతుంది. తండ్రి యొక్క క్షమాపణ మరియు పశ్చాత్తాపం మరియు కొడుకు తిరిగి రావడంపై సంతోషించడం వారి పశ్చాత్తాపం ద్వారా అతని ప్రేమపూర్వక సంబంధాన్ని పునరుద్ధరించడానికి మరియు అతని వద్దకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ మనిషి యొక్క పాపాలకు త్యాగం చేయడానికి యేసును ఇవ్వడంలో దేవుడు ప్రదర్శించిన వైఖరి. వ్యాఖ్యలను ముగించండి. ఏ సేవకుడు ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు? అతను ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తాడు, లేదా అతను ఒకరి పట్ల అంకితభావంతో మరియు మరొకరిని తృణీకరిస్తాడు. మీరు దేవుణ్ణి మరియు డబ్బును సేవించలేరు, ధనాన్ని ప్రేమించే పరిసయ్యులు ఇదంతా విని యేసును చూసి వెక్కిరించారు. ఆయన వారితో ఇలా అన్నాడు, మనుష్యుల దృష్టిలో మిమ్మల్ని మీరు సమర్థించుకునేవారు, కాని దేవుడు మీ హృదయాలను ఎరిగియున్నాడు. మనుష్యులలో ఎంతో విలువైనది దేవుని దృష్టికి అసహ్యమైనది. ఎవరైనా విడాకులు తీసుకున్న గ్రీకు పదం అపోలియో నుండి ఏస్వి మరియు వాయల్టీ దూరంగా పంపుతుంది. అతని భార్య మరియు మరొక స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి వ్యభిచారం చేస్తాడు మరియు విడాకులు తీసుకున్న స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి వ్యభిచారం చేస్తాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, గ్రీకు పదం అపోలియో విడాకులు అని అనువదించబడింది, అంటే విడాకుల ధ్రువీకరణ పత్రం లేకుండా పంపించడం. వారు ఇప్పటికీ వివాహం చేసుకున్నారు. అయితే గ్రీకు పదం అపోస్టాషన్ అనేది విడాకుల ధ్రువీకరణ పత్రంతో విడాకులు. వారు ఇకపై వివాహం చేసుకోలేదు. విడాకుల ధ్రువీకరణ పత్రం లేకుండా పంపబడిన భార్య వివాహితుడైనప్పుడు వ్యభిచారం చేయడం జరుగుతుంది, ఎందుకంటే విడాకుల ధ్రువీకరణ పత్రం లేకుండా ఆమెను పంపిన భర్తతో ఆమె ఇప్పటికీ వివాహం చేసుకుంది. వ్యాఖ్యను ముగించు. ఒక ధనవంతుడు ఊదారంగు మరియు నార వస్త్రాలు ధరించి ప్రతిరోజూ విలాసంగా జీవించేవాడు. అతని ద్వారం వద్ద లాజరస్ అనే బిచ్చగాడు పడుకున్నాడు. పుండులు కప్పబడి ధనవంతుడి బల్ల నుండి పడిపోయిన వాటిని తినాలని ఆరాటపడ్డాడు. కుక్కలు కూడా వచ్చి అతని పుండ్లను నొక్కాయి. బిచ్చగాడు మరణించిన సమయం వచ్చింది మరియు దేవదూతలు అతన్ని అబ్రహాము వైపుకు తీసుకువెళ్లారు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. నరకంలో అతను హింసలో ఉన్న చోట అతను పైకి చూశాడు మరియు అబ్రహాము చాలా దూరంలో ఉన్నాడు. అతని పక్కన లాజరస్ ఉన్నాడు. కాబట్టి అతను అతనిని పిలిచాడు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణించండి మరియు లాజరు తన వేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లబరచడానికి పంపండి, ఎందుకంటే నేను ఈ అగ్నిలో వేదనలో ఉన్నాను. అయితే అబ్రహాము ఇలా జవాబిచ్చాడు, కుమారా, నీ జీవితకాలంలో నీవు నీ మంచివాటిని పొందావు, లాజరు చెడ్డవాటిని అందుకున్నావు, కాని ఇప్పుడు అతను ఇక్కడ ఓదార్పు పొందాడు మరియు మీరు వేదనలో ఉన్నారు. వీటన్నింటితో పాటు మాకు మరియు మీకు మధ్య ఒక గొప్ప అగాధం పరిష్కరించబడింది, తద్వారా ఇక్కడ నుండి మీ వద్దకు వెళ్లాలనుకునేవారు అక్కడ నుండి మా వద్దకు ఎవరూ దాటలేరు. అతను ఇలా జవాబిచ్చాడు, తండ్రి, లాజరును నా తండ్రి ఇంటికి పంపమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు. వారు కూడా ఈ హింసాస్థలానికి రాకుండా వారిని హెచ్చరించనివ్వండి. అబ్రహాము, వారికి మోషే మరియు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట విననివ్వండి. కాదు తండ్రి అబ్రహాము, అయితే మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళితే వారు పశ్చాత్తాపపడతారు అని అతను చెప్పాడు. అతను అతనితో, వారు మోషే మరియు ప్రవక్తల మాట వినకపోతే మృతులలో నుండి ఎవరైనా లేచినా వారు నమ్మరు అని చెప్పాడు. కంపైలర్ యొక్క వ్యాఖ్య, మనిషి తన ఆస్తికి ప్రవేశద్వారం వద్ద నిరాశ్రయుడైన వ్యక్తి గురించి తెలుసుకున్నట్లు కనిపిస్తుంది. తెలియని అపరిచితుడు కాదు, అవసరం ఉందని చెప్పుకోవడం గురించి అతనికి ఏమీ తెలియదు. తన సులభమైన జీవితంపై దృష్టి సారిస్తూ అతను తన ఇంటి వద్ద ఉన్న ఒక వ్యక్తి యొక్క దురదృష్టాన్ని గుర్తించలేకపోయాడు మరియు కనికరం చూపలేకపోయాడు. ఇది రెండవ గొప్ప ఆజ్ఞను ఉల్లంఘించింది. వ్యాఖ్యను ముగించు. మనుష్యులకు పాపము కలిగించేవి తప్పక వస్తాయి, కాని అవి ఎవరి ద్వారా వస్తాయో ఆ వ్యక్తికి శ్రమ. ఈ చిన్నవారిలో ఒకరిని పాపం చేయడం కంటే అతని మెడకు మరరాయి కట్టి సముద్రంలో పడవేయడం మంచిది. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ సోదరుడు పాపం చేస్తే అతన్ని మందలించండి మరియు అతను పశ్చాత్తాపపడితే క్షమించండి. అతను రోజులో 7 సార్లు నీకు వ్యతిరేకంగా పాపం చేసి 7 సార్లు నీ దగ్గరికి వచ్చి నేను పశ్చాత్తాపపడుతున్నాను అని చెబితే అతన్ని క్షమించు. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, దేవుని రాజ్యం మీ శ్రద్ధతో రాదు, ఇదిగో ఉంది లేదా అక్కడ ఉంది అని ప్రజలు అనరు. దేవుని రాజ్యం మీలోనే ఉంది. కంపైలర్ యొక్క వ్యాఖ్య: నాయకులు మరియు ప్రజలందరూ డేవిడ్ వంటి భూసంబంధమైన రాజ్యం కోసం వెతుకుతున్నారు. రాబోయే రాజ్యం ప్రభుత్వం మరియు పాలకులు కాదు, కానీ దేవుని స్వభావంలోని వైఖరులు మరియు జీవనశైలి. ప్రేమ, శాంతి, దయ, సత్యం, విశ్వాసం, మనిషి హృదయంలో ఉన్న విషయాలు, స్వీయ నీతి కాదు. భూసంబంధమైన శక్తి కోసం చూస్తున్న యూదులకు ఎంత షాక్! లేదా ఇది చర్చి భవనం, అభయారణ్యం లేదా ఏదైనా మతపరమైన సంస్థ కాదు, కాని ఒక జీవి, పనిచేసే వ్యక్తుల సంఘం. వ్యాఖ్యను ముగించు. తమ నీతి గురించి నమ్మకంగా ఉండి అందరినీ చిన్నచూపు చూసే కొందరికి యేసు ఈ ఉపమానం చెప్పాడు. ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్లారు. ఒకరు పరిసయ్యుడు మరియు మరొకరు పన్ను వసూలు చేసేవారు. పరిసయ్యుడు లేచి నిలబడి తన గురించి ఇలా ప్రార్థించాడు: దేవా, నేను ఇతర మనుషులలాగా దొంగలు, దుర్మార్గులు, వ్యభిచారులు లేదా ఈ పన్ను వసూలు చేసేవారిలా కూడా లేనందుకు ధన్యవాదాలు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి నాకు లభించే దానిలో 10వంతు ఇస్తాను. కాని పన్ను వసూలు చేసేవాడు ఆమడ దూరంలో నిలబడ్డాడు. అతను స్వర్గం వైపు కూడా చూడలేదు, కాని అతని రొమ్మును కొట్టాడు మరియు, దేవా, పాపిని నన్ను కరుణించు అని చెప్పాడు. ఇతడు దేవుని ఎదుట నీతిమంతునిగా ఇంటికి వెళ్లాడని నేను మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గించబడును, తనను తాను తగ్గించుకునువాడు హెచ్చింపబడును. నిత్యజీవాన్ని వారసత్వంగా పొందాలంటే నేను ఏమి చేయాలి అని ఎవరో యేసును అడిగారు. నేను నా యవ్వనం నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. యేసు ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మీరు శాశ్వత జీవితాన్ని సంపాదించుకోలేరు. మీ సంపదపై ఆధారపడకుండా దేవుడు ఆయనలా మారడంపై మీ నమ్మకం ఉంచాలి. యేసు 12 మందిని పక్కకు తీసుకునిపోయి, మేము యెరూషలేముకు వెళ్తున్నాము, మనుష్యకుమారుని గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నెరవేరుతాయి, అతడు అన్యజనులకు అప్పగించబడును, వారు అతనిని వెక్కిరిస్తారు, అవమానిస్తారు, అతనిపై ఉమ్మివేస్తారు, కొరడాలతో కొట్టి చంపుతారు. 3వ రోజు అతడు మళ్లీ లేస్తాడు. వారు జెరూసలేంకు వెళ్తున్నారు. యేసు తన 2 శిష్యులను పంపి, నీకు ముందున్న ఊరికి వెళ్ళు, అందులోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఎవ్వరూ ఎక్కనీ గాడిద పిల్లను కట్టివేయబడి ఉంటుంది, దాన్ని విప్పి ఇక్కడికి తీసుకురా. ఎందుకు విప్పుతున్నావు అని ఎవరైనా అడిగితే, ప్రభువుకు ఇది కావాలి అని అతనితో చెప్పు. ముందుకు పంపబడినవారు వెళ్లి ఆయన చెప్పినట్లుగానే దానిని కనుగొన్నారు. వారు గాడిదను విప్పుతుండగా దాని యజమానులు, ఎందుకు ఆ గాడిదను విప్పుతున్నారు? వారు, ప్రభువుకు ఇది కావాలి అని సమాధానమిచ్చారు. వారు దానిని యేసు దగ్గరకు తెచ్చి తమ అంగీలను గాడిదమీద విసిరి యేసును దానిమీద ఉంచారు. అతను వెళుతుండగా ప్రజలు తమ వస్త్రాలను రహదారిపై విప్పారు. అతను ఒలీవల కొండ దిగే దారి దగ్గరికి వచ్చినప్పుడు శిష్యుల గుంపు అంతా తాము చూసిన అద్భుతాల గురించి బిగ్గరగా దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. ప్రభువు నామంలో వచ్చే రాజు ధన్యుడు, పరలోకంలో శాంతి, అత్యున్నతమైన మహిమ. గుంపులోని కొందరు పరిసయ్యులు యేసుతో, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుము. నేను మీకు చెప్తున్నాను, వారు నిశ్శబ్దంగా ఉంటే రాళ్లు కేకలు వేస్తాయి అని అతను జవాబిచ్చాడు. అతను జెరూసలేంకు చేరుకుని ఆ నగరాన్ని చూసినప్పుడు అతను దాని గురించి ఏడ్చి ఇలా అన్నాడు: నీకు కూడా ఈ రోజు మాత్రమే మీకు శాంతిని కలిగించేది ఏమిటో తెలిసి ఉంటే, కాని ఇప్పుడు అది మీ కళ్లకు దాచబడింది. రోజులు వస్తాయి, నీ శత్రువులు నీకు ఎదురుగా గట్టుకట్టి నిన్ను చుట్టుముట్టి నిన్ను నలువైపులా చుట్టుముట్టినప్పుడు నిన్ను మరియు నీ గోడలలోని పిల్లలను నేలకేసి కొట్టివేయుదురు. వారు ఒక రాయిపై మరొక రాయిని వదలరు, ఎందుకంటే మీరు అలా చేయలేదు. దేవుడు నీ దగ్గరకు వచ్చే సమయాన్ని గుర్తించు. తరువాత అతను ఆలయ ప్రాంతంలోకి ప్రవేశించి అమ్ముతున్న వారిని వెళ్లగొట్టడం ప్రారంభించాడు. ఇది వ్రాయబడి ఉంది, అతను వారితో, నా ఇల్లు ప్రార్థన మందిరమవుతుంది, కాని మీరు దానిని దోపిడీదారుల గుహగా చేశారు. రోజూ గుడిలో బోధించేవాడు. అయితే ప్రధాన యాజకులు, బోధకులు, ప్రజలలోని నాయకులు ఆయనను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలందరూ అతని మాటలకు కట్టుబడి ఉన్నందున వారు దానిని చేయడానికి ఏ మార్గాన్ని కనుగొనలేకపోయారు. ఆయన శిష్యులలో కొందరు ఆలయాన్ని అందమైన రాళ్లతో మరియు దేవునికి అంకితం చేసిన కానుకలతో ఎలా అలంకరించబడిందో గురించి వ్యాఖ్యానిస్తున్నారు. అయితే యేసు, ఇక్కడ మీరు చూస్తున్నదాని విషయానికొస్తే, ఒక రాయిపై మరొక రాయి మిగలని సమయం వస్తుంది. వారిలో ప్రతి ఒక్కరూ పడగొట్టబడతారు. గురువు, ఇవి ఎప్పుడు జరుగుతాయి? మరి అవి జరగబోతున్నాయనడానికి సంకేతమేమిటి? యెరూషలేమును సైన్యాలు చుట్టుముట్టడాన్ని మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపించిందని మీకు తెలుస్తుంది. అప్పుడు యూదేలో ఉన్నవారు పర్వతాలకు పారిపోనివ్వండి, నగరంలో ఉన్నవారు బయటికి వెళ్లనివ్వండి, మరియు దేశంలో ఉన్నవారు నగరంలోకి రానివ్వండి. ఎందుకంటే వ్రాయబడినదంతా నెరవేరే శిక్షాకాలం ఇది. ఇవన్నీ జరిగే వరకు ఈ తరం ఖచ్చితంగా గతించదు. స్వర్గం మరియు భూమి గతించిపోతాయి, కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు. జాగ్రత్తగా ఉండండి, లేకుంటే మీ హృదయాలు చెదిరిపోవడం, తాగుబోతుతనం మరియు జీవితపు చింతలతో బరువెక్కుతాయి, మరియు ఆ రోజు మీకు ఊహించని విధంగా ఉచ్చులా మూసుకుపోతుంది. పస్కా పండుగ సమీపిస్తోంది. ప్రధాన యాజకులు మరియు ధర్మశాస్త్ర బోధకులు యేసును వదిలించుకోవడానికి ఏదో ఒక మార్గం కోసం చూస్తున్నారు, ఎందుకంటే వారు ప్రజలకు భయపడుతున్నారు. అప్పుడు సాతాను యూదాలోకి ప్రవేశించాడు. అతను ప్రధాన యాజకుల దగ్గరికి, ఆలయ కాపలా అధికారుల దగ్గరికి వెళ్లి యేసును ఎలా అప్పగించవచ్చో వారితో చర్చించాడు. ప్రాయశ్చిత్త త్యాగానికి సమయం. అప్పుడు పస్కా గొర్రెపిల్లను బలి ఇవ్వవలసిన పులియని రొట్టెల రోజు వచ్చింది. యేసు పేతురును, యోహానును పంపి, వెళ్లి మనము పస్కాను భుజించడానికి సిద్ధం చేయండి అని చెప్పాడు. మేము దానికి ఎక్కడ సిద్ధం కావాలి? వాళ్ళు అడిగెను. అతను ఇలా జవాబిచ్చాడు, మీరు నగరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నీటికుండ మోసుకెళ్లే వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతను ప్రవేశించే ఇంటికి అతనిని అనుసరించి ఇంటి యజమానితో, గురువు అడిగాడు, అతిథిగది ఎక్కడ ఉంది? నేను నా శిష్యులతో కలిసి పస్కా తినడానికి ఎక్కడ ఉంది? అతను మీకు పెద్దపై గదిని చూపిస్తాడు, అన్నీ అమర్చబడి ఉంటాయి, అక్కడ సన్నాహాలు చేయండి. వారు వెళ్లి యేసు వారికి చెప్పినట్లే వాటిని కనుగొన్నారు. కాబట్టి వారు పాస్ ఓవర్ సిద్ధం చేశారు. సమయం వచ్చినప్పుడు యేసు మరియు అతని అపొస్తలులు బల్ల దగ్గర కూర్చున్నారు. మరియు అతడు వారితో, నేను కష్టపడకముందే ఈ పస్కాను మీతో కలిసి తినాలని ఆతృతగా కోరుకున్నాను, ఎందుకంటే దేవుని రాజ్యంలో అది నెరవేరేంతవరకు నేను దీన్ని మళ్లీ తినను అని నేను మీకు చెప్తున్నాను. గిన్నె తీసుకున్న తరువాత అతను కృతజ్ఞతలు తెలిపి, దీన్ని తీసుకుని మీ మధ్య పంచుకోండి, ఎందుకంటే నేను ఇకపై తాగను అని చెప్పాను. దేవుని రాజ్యము వచ్చు వరకు ద్రాక్షపండ్లు ఫలించును. అతడు రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకునుటకు దీనిని చేయుము. భోజనానంతరం అతను గిన్నె తీసుకున్నాడు. ఈ గిన్నె నా రక్తంలోని కొత్త ఒడంబడిక, ఇది మీకోసం కుమ్మరించబడుతుంది. కాని నాకు ద్రోహం చేయబోయే అతని చేయి టేబుల్పై నా చేతితో ఉంది. మనుష్యకుమారుడు నిర్ణయించబడిన ప్రకారమే వెళ్తాడు, అయితే అతనికి ద్రోహం చేసే వ్యక్తికి శ్రమ. యేసు ఎప్పటిలాగే ఒలీవల కొండకు వెళ్లాడు, మరియు అతని శిష్యులు ఆయనను అనుసరించారు. ఆ స్థలానికి చేరుకోగానే, మీరు ప్రలోభాలకు గురికాకుండా ప్రార్థించండి అని వారితో చెప్పాడు. అతను వాటిని దాటి ఒక రాయి విసిరి మోకరిల్లి ప్రార్థించాడు, తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసుకో, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టం నెరవేరుతుంది. స్వర్గం నుండి ఒక దేవదూత అతనికి కనిపించి అతన్ని బలపరిచాడు. మరియు వేదనలో ఉన్నందున అతను మరింత శ్రద్ధగా ప్రార్థించాడు, మరియు అతని చెమట నేలమీద పడిన రక్తపు బిందువుల వలె ఉంది. యేసు తన శిష్యులతో మాట్లాడుతుండగా ఒక గుంపు వచ్చింది. 12 మందిలో ఒకడైన యూదా అనే వ్యక్తి వారిని నడిపిస్తున్నాడు. అతను యేసును ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి వచ్చాడు. యేసు అతనిని అడిగాడు, యూదా, నీవు ముద్దుతో మనుష్యకుమారునికి ద్రోహం చేస్తున్నావా? వానిని పట్టుకుని తీసుకునిపోయి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లారు. యేసుకు కాపలాగా ఉన్నవారు ఆయనను ఎగతాళి చేయడం మరియు కొట్టడం ప్రారంభించారు. వారు అతని కళ్లకు గంతలు కట్టి, ప్రవచించండి, నిన్ను ఎవరు కొట్టారు? మరియు వారు అతనితో అనేక ఇతర అవమానకరమైన విషయాలు చెప్పారు. తెల్లవారుజామున ప్రధాన యాజకులు మరియు శాస్త్రులు ఇద్దరూ పెద్దల సభ సమావేశమయ్యారు, మరియు యేసు వారి ముందు నడిపించబడ్డాడు. నువ్వు క్రీస్తువైతే మాకు చెప్పు అన్నారు. యేసు, నేను మీకు చెబితే మీరు నమ్మరు, నేను అడిగితే మీరు సమాధానం చెప్పరు. అయితే ఇక నుండి మనుష్యకుమారుడు బలవంతుడైన దేవుని కుడిపార్శ్వమున కూర్చుండును. వాళ్లంతా, అయితే నువ్వు దేవుని కుమారుడివా, మీరు నేనన్నది నిజమే అని సమాధానమిచ్చాడు. అప్పుడు వారు, ఇంకా సాక్ష్యం ఎందుకు కావాలి? మేము అతని పెదవుల నుండి విన్నాము. అప్పుడు సభ అంతా లేచి అతన్ని పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. మరియు వారు అతనిని నిందించటం మొదలుపెట్టారు. ఈ వ్యక్తి మన దేశాన్ని నాశనం చేస్తున్నాడని మేము కనుగొన్నాము. అతను సీజర్కు పన్నులు చెల్లించడాన్ని వ్యతిరేకిస్తాడు మరియు తాను క్రీస్తు అని చెప్పుకుంటాడు. రాజు, కాబట్టి పిలాతు యేసును, నువ్వు యూదుల రాజువా? అవును, నువ్వు చెప్పినట్లే అని యేసు జవాబిచ్చాడు. అప్పుడు పిలాతు ప్రధాన యాజకులకు మరియు జనసమూహానికి, ఈ వ్యక్తిపై నేరారోపణ చేయడానికి నాకు ఆధారం లేదు అని ప్రకటించాడు. పిలాతు యేసును హేరోదు వద్దకు పంపిన తరువాత తీర్పు లేకుండా పిలాతు వద్దకు తిరిగి వచ్చాడు. పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను మరియు ప్రజలను పిలిచి వారితో ఇలా అన్నాడు, ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపించే వ్యక్తిగా మీరు ఈ వ్యక్తిని నా దగ్గరకు తీసుకువచ్చారు. నేను మీ సమక్షంలో అతనిని పరీక్షించాను మరియు అతనిపై మీరు చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారం దొరకలేదు. హేరోదు కూడా అతనిని మన దగ్గరకు పంపలేదు. మీరు చూడగలిగినట్లుగా అతను మరణానికి అర్హమైనదిగా ఏమీ చేయలేదు. అందుచేత అతడిని శిక్షించి విడుదల చేస్తాను అన్నాడు. వారు ఒకే స్వరంతో, ఈ మనిషితో దూరంగా, యేసును విడుదల చేయాలని పిలాతు మళ్లీ వారిని వేడుకున్నాడు. కాని వాళ్లు, సిలువ వేయండి, సిలువ వేయండి, మూడవసారి అతను వారితో ఇలా మాట్లాడాడు, ఎందుకు? ఈ వ్యక్తి ఏమి నేరం చేశాడు? నేను అతనిలో మరణశిక్షకు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు, కాబట్టి నేను అతనిని శిక్షించి ఆపై విడుదల చేస్తాను. అయితే వారు గట్టిగా అరుస్తూ ఆయనను సిలువ వేయమని పట్టుబట్టారు మరియు వారి అరుపులు గెలిచాయి. పిలాతు వారి డిమాండ్ను అంగీకరించాలని నిర్ణయించుకున్నాడు. వారు పుర్రె అనే ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వారు అతనిని నేరస్థులతో పాటు సిలువ వేశారు, ఒకరి కుడివైపు, మరొకరు అతని ఎడమవైపున. యేసు, తండ్రి, వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ప్రజలు చూస్తూ నిలబడ్డారు, పాలకులు కూడా ఆయనపై వెక్కిరించారు. వారు, అతను ఇతరులను రక్షించాడు, అతడు దేవుని క్రీస్తే, ఎన్నుకోబడినవాడు అయితే తన్ను తాను రక్షించుకోనివ్వండి, సైనికులు కూడా వచ్చి అతన్ని వెక్కిరించారు. వారు అతనికి వైన్ వెనిగర్ అందించి, నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో అన్నారు. అతనిపైన ఒక వ్రాతపూర్వక నోటీసు ఉంది, అది ఇలా ఉంది, ఇతను యూదుల రాజు. లూకా 23:33-38. ఇది దాదాపు 6వ గంట మరియు 9వ గంట వరకు భూమి అంతా చీకటి అలుముకుంది, ఎందుకంటే సూర్యుడు ప్రకాశించడం మానేశాడు మరియు ఆలయ తెర రెండుగా చిరిగిపోయింది. యేసు, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని పెద్ద స్వరంతో పిలిచాడు. ఇలా చెప్పగానే తుది శ్వాస విడిచాడు. శతాధిపతి జరిగినది చూసి దేవుణ్ణి స్తుతిస్తూ, నిశ్చయంగా ఇతడు నీతిమంతుడే అన్నాడు. జోసెఫ్, కౌన్సిల్ సభ్యుడు, మంచి మరియు నిజాయితీగల వ్యక్తి, వారి నిర్ణయం మరియు చర్యకు సమ్మతించలేదు. అతను యూదా పట్టణమైన అరిమతీయా నుండి వచ్చాడు మరియు అతను దేవుని రాజ్యం కోసం ఎదురుచూస్తున్నాడు. పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని అడిగాడు. అప్పుడు అతను దానిని దించి నారగుడ్డలో చుట్టి బండలో కత్తిరించిన సమాధిలో ఉంచాడు. అందులో ఎవరూ వేయబడలేదు. అది సిద్ధమయ్యే రోజు మరియు సబ్బాత్ ప్రారంభం కానుంది. వారంలో మొదటి రోజున తెల్లవారుజామునే స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధికి వెళ్లారు. సమాధి నుండి రాయి దోర్లింది. యేసు మృతదేహం కనుగొనబడలేదు. మెరుపులా మెరిసిపోతున్న బట్టల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వారి పక్కన నిలబడి, చనిపోయినవారిలో మీరు జీవించి ఉన్నవారి కోసం ఎందుకు చూస్తున్నారు? అతను ఇక్కడ లేడు, ఆయన లేచెను. మనుష్యకుమారుడు పాపాత్ముల చేతికి అప్పగించబడాలని, సిలువ వేయబడాలని మరియు 3వ రోజున తిరిగి లేపబడాలని ఆయన మీకు చెప్పినట్లు గుర్తుంచుకోండి. ఇప్పుడు అదే రోజు వారిలో ఇద్దరు జెరూసలేం నుండి 7 మైళ్ల దూరంలో ఉన్న ఎమ్మాస్ అనే గ్రామానికి వెళ్తున్నారు. జరిగినదంతా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. వారు ఒకరితో ఒకరు ఈ విషయాలు మాట్లాడుకుంటూ మరియు చర్చించుకుంటూ ఉండగా యేసు స్వయంగా వచ్చి వారితో పాటు నడిచాడు, కాని వారు అతనిని గుర్తించకుండా ఉంచారు. యేసు మోషేతో ప్రారంభించి మరియు ప్రవక్తలందరూ తన గురించి అన్ని లేఖనాలలో చెప్పబడిన వాటిని వారికి వివరించారు. వాళ్లు వెళ్లే ఊరు దగ్గరికి రాగానే యేసు చాలా దూరం వెళ్తున్నట్లుగా ప్రవర్తించాడు. కాని వారు అతనిని గట్టిగా, మాతో ఉండు, దాదాపు సాయంత్రం కావస్తోంది, రోజు దాదాపు ముగిసింది, కాబట్టి అతను వారితో ఉండడానికి లోపలికి వెళ్లాడు. అతను వారితో టేబుల్ వద్ద ఉన్నప్పుడు అతను రొట్టె తీసుకుని ధన్యవాదాలు తెలిపి విరిచి వారికి ఇవ్వడం ప్రారంభించాడు. అప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి మరియు వారు అతనిని గుర్తించారు మరియు అతను వారి దృష్టి నుండి అదృశ్యమయ్యాడు. వారు లేచి యెరూషలేముకు తిరిగి వచ్చారు. అక్కడ వారు 11 మందిని మరియు వారితో ఉన్నవారు కలిసి సమావేశమయ్యారు. వారు ఇంకా దీని గురించి మాట్లాడుతుండగా యేసు స్వయంగా వారి మధ్య నిలబడి, మీకు శాంతి కలుగుగాక అని వారితో చెప్పాడు. వారు దెయ్యాన్ని చూశారని భావించి ఆశ్చర్యపోయారు మరియు భయపడ్డారు. అతను వారితో ఇలా అన్నాడు, మీరు ఎందుకు కలత చెందుతున్నారు మరియు మీ మనస్సులలో సందేహాలు ఎందుకు తలెత్తుతాయి? నా చేతులు మరియు నా పాదాలను చూడు, అది నేనే. నన్ను తాకి చూడండి, మీరు చూస్తున్నట్లుగా దెయ్యానికి మాంసం మరియు ఎముకలు లేవు, నా దగ్గర ఉంది. అతను ఇలా చెప్పినప్పుడు అతను తన చేతులు మరియు కాళ్లను వారికి చూపించాడు. మరియు సంతోషం మరియు ఆశ్చర్యం కారణంగా వారు ఇంకా నమ్మలేదు. అతను వారిని అడిగాడు, మీకు ఇక్కడ తినడానికి ఏదైనా ఉందా? వాళ్లు అతనికి వండిన చేప ముక్కను ఇచ్చారు మరియు అతను దానిని తీసుకుని వారి సమక్షంలో తిన్నాడు. ఆయన వారితో, నేను మీతో ఉండగానే మీతో చెప్పిన మాట ఇది, మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తలు మరియు కీర్తనలలో నా గురించి వ్రాయబడినవన్నీ నెరవేరాలి. అప్పుడు వారు లేఖనాలను అర్థం చేసుకునేలా వారి మనసులను తెరిచాడు. అతను వారితో ఇలా అన్నాడు, క్రీస్తు బాధపడి 3వ రోజు మృతులలో నుండి లేస్తాడు మరియు పశ్చాత్తాపం మరియు పాప క్షమాపణ యెరూషలేము నుండి ప్రారంభించి అన్ని దేశాలకు ఆయన పేరు మీద బోధించబడుతుంది. మీరు ఈ విషయాలకు సాక్షులు. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని నేను మీకు పంపబోతున్నాను, అయితే మీరు పైనుండి అధికారాన్ని ధరించే వరకు నగరంలో ఉండండి. ఆయన వారిని బేతనీయ సమీపమునకు నడిపించినప్పుడు తన చేతులు పైకెత్తి వారిని ఆశీర్వదించాడు. ఆయన వారిని ఆశీర్వదిస్తున్నప్పుడు అతను వారిని విడిచిపెట్టి పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు. అప్పుడు వారు ఆయనకు పూజలు చేసి ఎంతో సంతోషంతో యెరూషలేముకు తిరిగి వచ్చారు. మరియు వారు దేవుణ్ణి స్తుతిస్తూ దేవాలయంలో నిరంతరం ఉండిపోయారు. ల్యూక్ నుండి ముఖ్య అంశాలు. దేవుడు నజరేయుడైన యేసు అనే వ్యక్తిగా పరిశుద్ధాత్మ చర్య ద్వారా భూమిపైకి వచ్చాడు. సాతాను శోధించినప్పుడు కూడా యేసు పాపరహిత జీవితాన్ని గడిపాడు. అతను దేవుడు మాత్రమే చేయగలిగిన చర్యలను చేశాడు. ఉదా, చనిపోయిన వారి నుండి ఒకరిని లేపడం, పాపానికి ప్రాయశ్చిత్తం చేసే ఏకైక బలిగా తన పాపరహిత మానవ శరీరాన్ని తండ్రి అయిన దేవునికి అర్పించాడు. అతని మరణం మరియు ఖననం తరువాత అతను సజీవంగా లేచబడ్డాడు మరియు చాలామందికి 40 రోజుల పాటు కనిపించాడు. యేసు స్వర్గానికి తిరిగి వెళ్లడాన్ని చాలామంది చూశారు.